ಶಾಂತರಾಯ ತಿಮಿರೋಪಶಾಂತಯೇ ಶಾಂತ ಪಾವನಮಚಿಂತ್ಯ ವೈಭವಂ ತಂ ನರಂ ವಪುಷಿ ಕುಂಜರಂ ಮುಖೇ ಮನ್ಮಹೇ ಕಿಮಪಿ ತುಂದಿಲಂ ಮಹಃ ಶರಣಂ ಕರವಾಣಿ ಶರ್ಮದಂ ತೇ ಚರಣಂ ವಾಣಿ ಚರಾಚರೋಪಜಿಭ್ಯಂ ಕರುಣಾಮಸೃಣೈಃ ಕಟಾಕ್ಷಪಾತೈಃ ಕುರು ಮಾಂ ಅಂಬ ಕೃತಾರ್ಥ ಸಾರ್ಥವಾಹಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ವಿಮಲಪಟಿ ಕಮಲಕುಟಿ ಪುಸ್ತಕ ರುದ್ರಾಕ್ಷ ಶಸ್ತಹಸ್ತಪುಟಿ ಕಾಮಾಕ್ಷಿ ಪಕ್ಷ್ಮಲಾಕ್ಷಿ ಕಲಿತ ವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚಿ ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಶಿವ ಶಿವೇತಿ 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 ವಾ ಭವ ಭವೇತಿ 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 ವಾ ಹರ ಹರೇತಿ 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 ವಾ ಭಜಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ಭಜಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಹಾದೇವ ಶಂಭೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಹಾದೇವ ಶಂಭೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ದಯಾಪೂರ್ಣ ಸಿಂಧೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಪ್ರಪನ್ನಾತ್ಮ ಬಂಧೋ ನಮಸ್ತೆ 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 ಮಹೇಶ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ನಮಃ ಶಿವಾಯ ಸಾಂಬಾಯ ಶಾಂತಾಯ ಪರಮಾತ್ಮನೆ ಮೃತ್ಯುಂಜಯಾಯ ರುದ್ರಾಯ ಮಹಾದೇವಾಯತೇ ನಮಃ ನಮೋ ಮಹದ್ಭ್ಯೋ ಋಷಿಭ್ಯೋ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಕ್ಷಿಪ್ರ ಗಣಪತಯೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಕ್ಷಿಪ್ರ ಪ್ರಸಾದ ಗಣಪತಯೇ ನಮೋ ನಮಃ ಸಾಂಬಶಿವ ಮಹಿಮೇನ ಸಭಾ ಸದಸ್ಯಕ್ಕೆ ಸಮನೀಯ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ಕೊಂಡು ಪರಮ ಪಾವನಮೇನ ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನ ಪ್ರದೋಷ ವೇಳ ಭಕ್ತಜನಲಂದರ ಮುಂದೆ ಅದಿ ಮನದೈನಟುವಂತಿ ನಿವಾಸಂ ದಗ್ಗರ ಕಲಸಿ ಪರಮೇಶ್ವರ ಸಂಬಂಧಮೈನ ವಿಷಯಾಲು ಪ್ರಸಂಗಿಂಚುಕುಂಟು ಆರಾಧನೆ ಚೇಸುಕೊನೆ ಭಾಗ್ಯಂ ಲಭಿಂಪಜೇಸಾಡು ಸ್ವಾಮಿ. ಪ್ರದೋಷ ಕಾಲಂಲೋ ಪರಮೇಶ್ವರ ಆರಾಧನೆ ಚಾಲಾ ಶ್ರೇಷ್ಠಂ. ಪ್ರದೋಷಾಲಲೋ ಶಿವರಾತ್ರಿಗೆ ಮಹಾಪ್ರದೋಷಂ ಅನಿ ಪೇರು. ಸಾಧಾರಣಂಗಾ ಮನಕಿ ನಿತ್ಯ ಪ್ರದೋಷಂ ಅಂತೇ ಪ್ರತಿರೋಜು ಸಾಯಂಕಾಲಂ ಪೂರ್ತೇ ರಾತ್ರಿ ವಸ್ತುನ್ನ ಸಮಯಂ ನಿತ್ಯ ಪ್ರದೋಷಂ. ಪಕ್ಷ ಪ್ರದೋಷಂ ಅಂತೇ ಪೂರ್ಣಿಮಕು ಮುಂದೆ ವಚ್ಚೇಟಟುವಂತಿ ಪಕ್ಷ ಪ್ರದೋಷಂ. ಅಮಾವಾಸ್ಯಕು ಮುಂದೆ ವಚ್ಚೇ ತ್ರಯೋದಶಿ ಮಾಸ ಪ್ರದೋಷಂ. ಇವೆಪ್ಪುಡು ಶ್ರೇಷ್ಠಮೇನವೇ. ಸಂವತ್ಸರಾನಿಕಿ ಚಿವರಿಲೋ ಮಾಘಮಾಸಂಲೋ ಇಂಕ ತರ್ವಾತ ವಚ್ಚೇದು ಪಾಲ್ಗುಣಮೇ. మనం తిథులతో పోల్చి చూస్తే పాల్గొనాన్ని అమావాస్య కింద భావిస్తే మాఘమాసాన్ని చతుర్దశి కింద భావించాలి. అలాంటి చతుర్దశిలా భావించేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి నాటి సమయం అనగానే సంవత్సరానికి శివరాత్రి కనుక ఇది మహాశివరాత్రి అని చెప్పబడుతున్నది. ఈ రోజు ప్రదోషానికి విశేషమైనటువంటి స్థానమిచ్చారు పెద్దలు. ప్రదోషం అనగానే ఇందాక చెప్పినట్లు ప్రదోషో రజనీముఖం, రాత్రి ప్రారంభ దశకి ప్రదోషం అని పేరు. ఆ ప్రదోష కాలంలో పూజ చేసి శివుని స్తోత్రం చేస్తే సంతోషిస్తారట. అయితే స్తోత్రాలు చాలా ఉన్నాయి శివునికి. కాని ప్రదోష కాలంలో చేయవలసిన స్తోత్రం ఏంటంటే ఒక అద్భుతమైన స్తోత్రం మనకు కనబడుతున్నది. ఈ రోజు మహాశివరాత్రి నాడు ఏం మాట్లాడతారని నన్ను అడిగారు. అప్పటికి నేను రాజమహేంద్రలో యజ్ఞంలో బిజీగా ఉన్నా. నిర్వాహకులు అడిగితే శివరాత్రి ప్రత్యేక ప్రవచనం చెప్పండి అన్నాం. అప్పటికేం స్ఫురణ రాలేదు. ఇవాళ ప్రాతకాలం స్ఫురణకు వచ్చినటువంటిది ప్రదోష కాలంలో ఏం చెప్తే బాగుంటుంది, స్ఫురణకు వచ్చింది, దాన్ని ఈశ్వర ప్రేరణగా క్షిప్ర గణపతి ప్రేరణగా భావిస్తూ చెప్పుకుంటాం. ఇది ప్రదోష కాలంలో చేయవలసిన స్తోత్రం అన్నారు. ఇక్కడ పూజావసాన సమయే, పూజంతా పూర్తి చేసాక చేయాలట. శంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. నిజానికి స్తోత్రాన్ని ఫలశ్రుతితో ప్రారంభించాం, స్తోత్రంతో ప్రారంభించలేదు. ఎందుకంటే చాలా మందికి ఫలశ్రుతి చాలా ప్రీతిగా ఉంటుంది, ఎందుకంటే దానిలో మనకు కావలసినవన్నీ కనబడతాయి. ఈ స్తోత్రం ఎప్పుడు చేసినా గొప్పదే గాని సమయానికి ప్రాధాన్యం ఉంటుందట. అది పూజ అవసాన సమయే, పూజ చేసుకున్న తర్వాత స్తోత్రం యొక్క స్థానం అదే. అంటే ప్రదోషకాలం అంతా పూజ చేసిన తర్వాత చేయాలంటే సరిగ్గా ఇది సమయం అవుతుందండి, ఇప్పుడు మనం కూర్చున్న సమయం. అందుకు ప్రదోషకాల పూజ చేసుకుని కొందరు వచ్చి ఉంటారు, ఇక్కడ చెప్తున్నవాడు చేసుకుని వచ్చాడు. కాబట్టి ప్రదోషకాల పూజ పూర్తయిన తర్వాత ఈ స్తోత్రం చదివితే మంచిదన్నారు. అందుకే శంభు పూజన పరం పఠతి ప్రదోషే, ఎవరైతే దీన్ని పఠిస్తారో దశ్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం లక్ష్మి సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. ఈ స్తోత్రాన్ని ఈ సమయంలో అనుసంధానం చేసిన వారికి పరమేశ్వరుడు లక్ష్మిని అనుగ్రహిస్తాడన్నారు. అంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎటువంటి ఐశ్వర్యాన్ని అంటే రథ గజేంద్ర తురంగ యుక్తాం, రథములు ఏనుగులు గుర్రాలతో కూడిన ఐశ్వర్యంట. పైగా లక్ష్మి ఎలాంటి లక్ష్మి అంటే సుముఖీ లక్ష్మి, అంటే ఎప్పుడు అనుకూలంగా ఉండేటువంటి లక్ష్మీదేవి. అది కూడా స్థిరాం, ఇవాళొచ్చి రేపు వెళ్ళిపోయేది కాకుండా సుస్థిరంగా ఉన్న మహాలక్ష్మి. సమస్త వస్తువాహన సమృద్ధి. ఇప్పుడు రథ గజేంద్ర తురంగ అంటే పెద్ద రుచించదు కూడా, అంటే ఏనుగులు గుర్రాలు ఇంటి దగ్గర కట్టుకుంటే వాటిని పోషిస్తూ ఇప్పుడు ఎక్కడ. హస్త్య స్వాజాభిఘో రథం ప్రజానాం భవతి మాత అని మనం శ్రీ సూక్తంలో చదువుకుంటాం. ఇవి నిజానికి మహారాజ భోగములోని వీటికి పేరు. అదేవిధంగా ఇప్పుడు గుర్రాలు రథాలు కాకపోయినా వాహన సౌకర్యాలున్నాయిగా, అయితే వీటిలో అసలైన పరమార్థం ఉంది. రథ గజేంద్ర తురంగ యుక్తం అనే దాంట్లో అద్భుతమైన మరొక భావం ఉన్నది, అది తెలిసాక మాకు కావాలని అందరూ అడుగుతారు. దాని అర్థం మాత్రం చివరిలో చెప్పుకుందాం. మొత్తానికి మహాలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఈ స్తోత్రం చదవాలన్నారు. మహాలక్ష్మి అంటే ఐశ్వర్యం. ఏ ఐశ్వర్యం అంటే అన్ని ఐశ్వర్యాలే, సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అవన్నీ ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ స్తోత్రానికి ఉందట. ఎందుకంటే శివుడు ఇస్తేనే ఐశ్వర్యాలు వస్తాయి. అందుకే ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మి శివుని పూజ కోసమే తన తపస్సుతో బిల్వాలని పద్మాలని సృష్టించింది మహాలక్ష్మి. అందుకే బిల్వములు పద్మములు మహాలక్ష్మి స్వరూపములు. వనస్పతి స్తవ వృక్షోద బిల్వః అంటున్నాం, భాస్కరీం బిల్వనిలయాం అని అంటున్నాం. నారాయణుడు శివ పూజ చేస్తూ ఉంటే సహకరించడానికి లక్ష్మీదేవి తన తపస్సుతో బిల్వాలని పద్మాలని సృష్టిస్తే వాటితో నారాయణుడు శివుని పూజించట. అందుకు మహాలక్ష్మి తన స్వరూపమైన బిల్వాలతో పద్మములతో శివుని పూజించడానికి ఆవిష్కరించింది. అదే విధంగా శివ పూజ వల్ల మనకి ఆ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తున్నది. ఆ స్తోత్రం ఇప్పుడు అందరికీ స్పష్టమైపోయి ఉంటుంది, శివతాండవ స్తోత్రం. ఈ శివతాండవ స్తోత్రం చాలా విశిష్టమైనది. ఇది తెలియని వారు లేరు, తెలిసిన వారు లేరు. తెలియని వారు లేరంటే అందరికీ శివతాండవ స్తోత్రం బాగా ప్రసిద్ధి. వింటూ ఉంటేనే తాండవం కనబడుతుంది, అది దీని యొక్క ప్రత్యేకత. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇది పంచచామర వృత్తం అనే ఛందస్సులో రచింపబడింది. మొత్తం ఇందులో శ్లోకాలు 13, ఫలశ్రుతులు 2 ఉంటాయి. ఇక్కడ ఫలశ్రుతులు 2 చిన్న శ్లోకాలు, మొత్తం 13 శ్లోకాలు, ఫలశ్రుతులు 2 కలిపితే 15. ఈ 15 శ్లోకాలు నిజంగా విశేషంగా వింటూ ఉంటేనే శివతాండవం కనబడుతుంది. శబ్దమాధుర్యం అది. ఎందుకంటే మహాత్ములు 2 అద్భుతమైన శక్తులను చూపిస్తారు, శబ్దశక్తి, అర్థశక్తి. అర్థం భావం ద్వారా తెలియాలి, శబ్దం వినడం ద్వారానే తెలియాలి. అని మొదటిదానికి ఆపాత మధురమని, రెండో దానికి ఆలోచనామృతమని పేరు పెట్టారు. ఆపాత మధురమైతే సంగీతం, ఆలోచనామృతమైతే సాహిత్యం. మొత్తానికి శివతాండవ స్తోత్రంలో సంగీతం తెలియని వారు పాడినప్పటికీ సంగీతంలాగే వినబడుతుంది, అది దీని యొక్క ప్రత్యేకత. అవుతూ ఉచ్చారణ తెలియాలి, అది మాత్రం చాలా ప్రధానం. అయితే వింటూ ఉంటే చాలా మంది తృప్తి పడిపోతూ ఉంటారు, ఇదేదో డబడబా అని పెద్ద శబ్దములతో ఉంది బాగుంది అని. కానీ దీని భావం తెలుసుకుని గాని చేస్తే మరింత ఫలితం లభిస్తుంది. ఏ స్తోత్రమైనా భావం తెలిసి చేస్తే ఫలితం మరింత గొప్పదవుతుంది అని చెప్పారు. ఆ భావాన్ని మనకున్న పరిమితి సమయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భావం తెలుసుకుని శివతాండవ స్తోత్రాన్ని చెప్తూ నేను వింటూ మీరు కలిసి శివారాధనగా చేసుకుందాం. ఇదే శివాభిషేకం, ఇదే శివ పూజ. ఇవి రచించిన వారెవరు? ఇది పెద్ద ప్రశ్న. రావణాసురుడండి అని వెంటనే చెప్తాం. అది రావణ కృత శివతాండవ స్తోత్రమని అన్ని గ్రంథాల్లో కనబడుతోంది. దానికి పెద్ద ప్రమాణం చివరికి పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే అన్నారు. ఇక్కడ దశవక్త్ర గీతం, దశవక్త్రుడు అంటే దశకంఠుడు, దశకంఠుడైన రావణుడే పఠించాడు. అయితే రావణుడే పఠించాడు అని చెప్పడం వల్ల కొన్ని ప్రమాదాలున్నాయి. అందుకు ఆ మాట నెమ్మదిగా చెప్తున్నాం. రావణు అంటే రాక్షసుడు, రాక్షసుడు చేసిన స్తోత్రం గనక మనకెందుకండి అని. కానీ నిజానికి ఇది రావణుడే చేశాడా, ఇది పెద్ద ప్రశ్న. కవులు గ్రంథాలు రచించేటప్పుడు వాళ్ళు ఆ రావణుడు ఇలా అన్నాడు అని రాస్తారు. రావణుడు ఇలా అన్నాడు అని రాసింది కవేగా. అందుకు తాను శివుడిపై భక్తి కలిగినటువంటి ఒకనొక కవి ఎవరో రావణుడు శివుని స్తుతించినటువంటి సందర్భం వచ్చినప్పుడు తాను ప్రేమగా ఈ స్తోత్రాన్ని రచించి రావణ కృతం అని ఉండవచ్చు. లేదా రావణుడే చేసి ఉంటే, ఎందుకంటే ఏదో రామాయణంలోనో మరో గ్రంథంలోనూ లేదు ఈ స్తోత్రం. అది తెలుసుకోవాలి. వాల్మీకి రామాయణంలో గాని ఇతర పురాణాల్లోనూ లేదు ఇది. ఒక లోకంలో గతానుగతికంగా వచ్చింది రావణ కృతం అనే పేరు దీనికంతే. కానీ గ్రంథాల నుంచి తీసుకురాలేదు దీన్ని. అయితే రావణుడే చేస్తే నష్టమేముంది? మరి చెడ్డవాడు కదండి అని అంటే, ఆయన అంత చెడ్డవాడైతే రాముడు రాడండి ఆయన కోసం. ఆయన సామాన్యుడు కాడు. రావణుడు మహాజ్ఞాని, గొప్ప తపస్వి, దేవతలందరినీ నియంత్రించిన వాడు, సామాన్యుడు కాడు. అతడే నిజానికి జై విజయుల్లో ఒకడు. తాను ఏదో నెపంతో వెళ్లాలి గనక, ఏ మిషా లేకపోతే రాముడు కొట్టాడు గనక, రాముడు దెబ్బ తినడానికి అనుగుణంగా ప్రవర్తించి వెళ్లాడు అనుకుంటే బాధ లేదు. ఎందుకంటే మనం ఒక లోకంలో వీడు దుర్మార్గుడు వీడు సన్మార్గుడు అని నిర్ణయించడానికి లేదు. అన్ని నిజానికి అన్ని కలిసే ఉంటాయి. మనం చిత్రించిన కల్పిత పాత్రలైతే ఒకడిని పూర్తి సన్మార్గంగా చిత్రించవచ్చు, ఒకడిని పూర్తి దుర్మార్గంగా చిత్రించవచ్చు. కానీ వాస్తవ పాత్రలు రెండు కలిసే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒకనొక స్థితిలో ఒక భక్తుడు ఒక అద్భుతమైన భావన చేయవచ్చు. ఆ స్థితిలో అతడు మా పరమ వైరాగ్యంగా కనబడవచ్చు. అందుకే కలవొక కొన్ని వేళలు నికామ భగవత్పద చింతనానలో జ్వలిత శిఖాసనాథములు స్వామి అంటారు విశ్వనాథ్ వారు. ఎలాంటి వాడికైనా తనకి ఒకనొక ధ్యాన స్థితి ఒక్కొక్కప్పుడు వస్తూ ఉంటుంది. వాడు భక్తుడై భగవంతుడిని ఆరాధించిన వాడైతే ఒక్కసారి ఆ ధ్యాన స్థితిలో తాదాత్మ్యం చెంది అపారమైన వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఇహలోక సుఖాలన్నీ గడ్డి పరకల వంటివి, పరమేశ్వర నువ్వొక్కడివి శాశ్వతమైనవి అనేటువంటి వైరాగ్య సహితమైన భావం కలగవచ్చు. ఆ ధ్యాన సమాధి ఎప్పుడు ఉంటుందని చెప్పలో మళ్లీ జారిపోవచ్చు. రావణుడే ఇది రచించినట్లయితే అటువంటి ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పుడు రచించాడు అతడు. కనుక ఇప్పుడు ఏ రావణుణ్ణి మనం తీసుకోవాలి? ఏ రావణుడు శివ పూజ చేసి తాదాత్మ్యం చెంది శివభావనతో ఒక భావ సమాధిని పొందాడో ఆ రావణుడు రచించిన స్తోత్రం. అప్పుడు మనకు ఆ రావణుడు మాత్రం పూజ్యుడే. అంటే శివభావనతో సమాధి పొందినటువంటి రావణుడు రచించినటువంటి స్తోత్రం అనుకుంటే ఏ బాధ లేదు. కానీ దశవక్త్ర గీతం అనే దానికి మరొక విషయం ఇక్కడ చెప్పుకోవచ్చు. వక్త్రం అంటే నోరు, పలికే ధ్వని. ఈయన ఒక నోటితో పలుకుతూ ఉంటే దశ దిశలు మార్మ్రోగేయా అన్నట్లు పలికెట్ట. అలా మనం భావించితే పది దిక్కులు మారుమ్రోగేలాగా గొంతెత్తి చేసిన స్తోత్రము అని చెప్పుకుంటే ఏ బాధ లేదు. కనుక దశకంఠుడైన రావణుడే చేశాడు అనక్కర్లేదు. పది దిక్కులు మారుమ్రోగేలాగా ఒకనొక భక్తుడు చేసిన స్తోత్రం అనుకుంటే అసలు రావణ కృతం అనకపోయినా పర్వాలేదు. మొత్తానికి ఎవరికి కృతమైనా ఇది మనకి మాత్రం సుకృతమవుతుంది. దీన్ని పఠించిన వారికి దివ్యమైనటువంటి స్థితిని లభింపజేస్తుంది. కనుక కృతాకృతాలు పక్కన పెట్టి ఈ స్తోత్రము చాలా అద్భుతమైనది. భావ సమాధికి వెళ్ళినప్పుడు ఎవడైనా మాట్లాడితే వాడు ఎవరితో భావ సమాధి పొందుతాడో వాడే పలుకుతాడండి. ఇది తెలుసుకోవాల్సినది. తాను శివభావనతో తారాత్మ్యం చెంది పలికితే ఆ పలికింది శివుడే పలికాడు. అందుకే ఇందులో ప్రత్యక్షణలో శివుడు కనబడతాడు, వినబడతాడు. ముందు వింటే వినబడతాడు, ఆలోచిస్తే కనబడతాడు. కనుకనే మనం శివుని వింటూ కంటూ ఉండడానికి దీనికి అవకాశంగా తీసుకుందాం. మొత్తం 13 శ్లోకాల్లో ఉన్న భావాన్ని పరిశీలిస్తే సామాన్యమైన అంశం ఇందులో లేదు. ఇది ఒక ఉపనిషత్తుగా భావన చేయవచ్చు. ఈ స్తోత్రం అంతా ఒక సంపూర్ణ గ్రంథం. శ్రీవిద్యా ఉపాసనలో పండిన వారికైతే ఇందులో శ్రీవిద్యా రహస్యాలన్నీ కనబడతాయి. ఆ మాటకొస్తే శ్రీచక్రమే శివతాండవ మూర్తి అని ప్రతిపాదన ఆగమ శాస్త్రాలు చేస్తున్నాయి. అదిగా నటరాజు మూర్తిలో శ్రీచక్రమే ఉందన్నారు. మన నటరాజు తాండవాన్ని వర్ణిస్తున్నప్పుడు శ్రీవిద్య కనబడుతుంది ఇక్కడ. ఇది ఎలా కనబడుతుందంటే శ్రీవిద్య అంటే పెద్ద, ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు, సాంకేతిక వివరణల్లోకి వెళ్ళడం లేదు. శ్రీవిద్య అంటే ఒకటే తెలుసుకోవాలి, శివశక్త్యాత్మకమైన ఆరాధన. ఈ శ్లోకాల్లో మీరు వెతికి చూడండి, ప్రతి చోట శివశక్తులు ఇద్దరు కనబడుతూ ఉంటారు. అది దీనిలో నుండి అద్భుతం. పైగా శివ తాండవం అనేది కైలాసంలో జరుగుతూ ఉంటే తాను ధ్యానంతో దర్శించి లేదా ఈశ్వర అనుగ్రహంతో ప్రత్యక్షం చేసుకుని ఆ అనుభూతిని వర్ణిస్తున్నట్లుగా ఉంటుందే తప్ప భావించి రచించినట్టు కనిపించదు, అనుభవించి అందించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మొదటి శ్లోకం నుంచి మనం ప్రారంభిస్తుంటే క్రమం వీటితో పాటు మనం వెళదాం. నా భాగ్యం ఏంటంటే లోతైన భావం చెప్తే గ్రహించగలిగేటువంటి శ్రోతలు ఇక్కడున్నారు, విజ్ఞులైనటువంటి వారు, విద్యాధికులు వీళ్ళందరూ ఉన్నారు గనక నా పని మరింత సుగమం అవుతుంది. ప్రారంభ శ్లోకం పరిశీలించినప్పుడు జటాటవీ గళ జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాంభుజంగ తుంగ మాలికాం ఢమ ఢమ ఢమన్ ఢమన్ని నాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నశివ శివం. ఈ 13 శ్లోకాల్లో మనం గమనించవలసిన ఒక సామాన్యాంశం అంటే కామన్ ఫ్యాక్టర్ అదేమిటయ్యా అంటే ఆకాంక్ష అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది జరుగుగాక, ఇలా నాకు అగుగాక అని ఒక ఆకాంక్ష. అంటే ఆ శ్లోక పఠనం వల్లనే ఒక సిద్ధి, ఆ శ్లోకంలో చెప్పిన భావం వల్ల ఒక సిద్ధి ఉంటుంది. అలాగా ప్రతి శ్లోకాన్ని మీరు గమనించుకోవచ్చు. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే తనూతు న శివ శివం, శివుడు మాకు శుభమును సమృద్ధిగా అందించుగాక. తనోతు అంటే విస్తరింపజేయుగాక అని అర్థం. శివుడు శివమును విస్తరింపజేయుగాక. శివం అంటే శుభం, శాంతి, మంగళం, క్షేమం, శుద్ధత, ఇవి అర్థములు, వైదిక అర్థములు. అందుకు శివుడు శివమును విస్తరింపజేయుగాక అంటే శివుడు మనకు శుభమునిచ్చుగాక, మంగళములునిచ్చుగాక, శాంతినిచ్చుగాక, శుద్ధతను ప్రసాదించుగాక. ఇన్ని భావములున్నాయి ఇక్కడ. ఎలాంటి శివుడు అంటే తాండవమూర్తి అయిన శివుడు. శివునికి అనేక మూర్తులున్నాయి, ఇది తాండవమూర్తి. తాండవం ఎక్కడ చేస్తున్నాడు ముందు చెప్తున్నారు ఇక్కడ వేదిక. సాధారణంగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇంటిని అలకాలండి, ఇంటిని గాని శుద్ధి చేస్తే దేవతలు ఉంటారట, ఇంటిని అలకాలి అన్నారు. పూర్వం రోజుల్లో మట్టి ఉన్నప్పుడు కల్లాపితో అలికేవారు, గచ్చు ఇళ్ళు అయితే తడిగుడ్డతోనే అలకాలట, అలకకపోతే దేవతలు ఉండరు, ఇది చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్క దాని వల్ల శుద్ధి అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. వస్త్రం తడపడం వల్ల శుద్ధి అవుతుంది, భూమి తవ్వడం వల్ల శుద్ధి అవుతుంది, నేల తడిగుడ్డతో రాయాలి లేదా నీళ్లు చిలకరించాలి, దీని సంప్రోక్షణ అని అంటారు. పరమశివుడు వచ్చి నాట్యం చేయబోతున్నాడు, ఆ వేదిక పై సంప్రోక్షణ జరగాలట. వేదిక కైలాస వేదిక, అది పరమ మంగళమైన వేదిక. దాని సంప్రోక్షణం ఎంతండి? ఆయన శివుడికి మహాచాదస్తం, తాను వస్తూనే సంప్రోక్షణ జరిగిపోయిందిట. ఎలాగో అంటే జటాట వీగళ్ల జల ప్రవాహ పవిత స్థలే. విశేషం, స్వామి ఆ వస్తూ ఉన్నప్పుడే స్వామి నాట్యం చేస్తాడని ఉత్సాహంతో జడలో గంగం అప్పుడే దుమకడం ప్రారంభిస్తోందిట. ఆ జడ సామాన్యమైన జడ అండి, జటాట వి జడ ఒక పెద్ద అరణ్యంలా ఉందిట. అక్కడ గళ జల, గళత్ అంటే ప్రవహిస్తున్న, ప్రవహిస్తున్నటువంటి జల ప్రవాహం అంటే గంగమ్మ. అంటే ప్రారంభమే గంగని స్తుతిస్తున్నారు, గంగని స్తుతించారు, ఆ స్వామి జటను స్తుతించారు. ఆ జడల్లో ఉందిగా గంగమ్మ, ఆయన తల మీదకి వెళ్లినందుకే అది తీర్థమై మనకు పవిత్రమైందండి ఆ గంగమ్మ. ప్రవాహ పావిత స్థలే, ఆ గంగా ప్రవాహము యొక్క బిందువులు పడి పవిత్రమైన స్థలముపై స్వామి నాట్యం చేయబోతున్నాడు. కనుక గంగా జలములు పడగానే పవిత్రమైపోయిందట. అంటే కాసింత గంగ జల్లుకుంటేనే మనం పవిత్రం అవుతాం. అలాంటి గంగా జలము చిన్న బిందువులుగా సంప్రోక్షణ చేయబడింది ఆ కైలాస వేదిక మీద. ఆ తర్వాత స్వామి వస్తున్నాడు. అయితే మహానుభావుడు కదా, మాలా వీటితో రావాలి, అందుకే సభ మీదకి పిలవగానే మాల వేయాలి. ఆయన వేసుకుని వచ్చాట. ఆ గళంలోంచి వేలాడుతోందిట, గళేవలంబ్య అది పట్టుకుని వేలాడుతోంది. లంబితాం భుజంగ తుంగ మాలిక, ఒక మహాసర్పము అలంకారముగా భాసిస్తూ ఉన్నది. స్వామి వస్తున్నప్పుడు ముందు దివ్య నాదములు మ్రోగుతున్నాయి, ఎందుకంటే నాట్యారంభం చేయబోతున్నాడు స్వామి. దానికి గాను సూచనగా దివ్య నాంది నాదములు మోగుతున్నాయి. ఆ నాదములు ఏమిటంటే ఢమ ఢమ ఢమన్ నినాదవ ఢమర్భయం. స్వామి వస్తూనే ఢమరుకం మోగించుకుంటూ వచ్చేట, అంటే నాట్యం ప్రారంభమవుతోంది అనే దానికి సూచనగా ఢమరుకం మోగిస్తూ తన తలపై ఉన్న గంగతో పవిత్రమైనటువంటి స్థలం పైకి వచ్చి నాట్యానికి సిద్ధపడిన నటరాజు మనకు శుభము కలిగించుగాక. ఇది ప్రారంభించారు ఇక్కడ. ఇది తాండవం ఎలాంటిదయ్యా అంటే శివుడికి చాలా తాండవాలు ఉన్నాయి. ఆనంద తాండవం మొదలుకుని ప్రళయ తాండవం వరకు వివిధ తాండవాలు స్వామికి. ఆ తాండవాలు సాగుతూ ఉంటేనే మన బ్రతుకులా ఉంటుంది. ఆనంద తాండవంలో సౌమ్యత ఉంటుంది, ప్రళయ తాండవంలో జగత్తునంతటి తన లయం చేసుకునే స్థితి ఉంటుంది. ఈ మధ్యలో రకరకాల తాండవాలు చెప్పబడుతున్నాయి. అజపా తాండవం, గజాసుర సంహార తాండవం, త్రిపురాసుర సంహార తాండవం, ఇలా వివిధ విధాల తాండవాలు వర్ణించాడు భరతుడు. నాట్యశాస్త్రంలో వర్ణిస్తాడు ఈ తాండవాలన్నింటి కూడా. ఇవి నాట్యశాస్త్ర విశేషాలు. ఆయన నటరాజు. ఇప్పుడు ఈయన చేస్తున్న తాండవం ఎలాంటిది? చకార చండ తాండవం, చండ తాండవం చేస్తున్నట్ట. చండ అంటే కోపము, ఉగ్రము, భీకరము అని మాత్రమే అర్థాలు తీసుకోవడానికి లేదు. చండా అనే మాటకి చెండి అనే మాటకి రెండిటికి అర్థాలు తీసుకుంటే ఇక్కడ అది తప్ప మరేది కనబడనంత మహోజ్వలంగా ఉంటే చండ శబ్దం వాడాలండి. సూర్యుడు ప్రచండ సూర్యుడు అంటాం, అంటే అప్పుడు ఆయన తనలో ఉన్న శక్తినంతటిని బయట పెడితే ప్రచండ సూర్యుడు అంటున్నాం. అలా పరమేశ్వరుడు తనదైనటువంటి శక్తినంతటిని ప్రకటిస్తూ తాండవం చేస్తున్నాడు. పైగా పురుషుడు తాండవం చేయగలడు, ఎందుకంటే పురుషుడిలో ఒకనొక ఉద్ధత వృత్తి ఉంటుంది. దీన్ని ఆర్భటి అంటారు నాట్యశాస్త్రంలో. ఆర్భటి వృత్తితో ఉద్ధత శైలిలో చేస్తాడు పురుషుడు, అది తాండవం. అందుకే ఒకే పరమేశ్వర శక్తి తాండవం చేయాలనుకుంటే శివుడయ్యాడు, లాస్యం చేయాలనుకుంటే పార్వతి అయ్యిందండి. ఇద్దరూ ఒక్కరే నిజానికి. లాస్యం అనేది స్త్రీ సహజమైన కోమలమైన వృత్తంతో ఉంటుంది, దాన్ని కైశికీ వృత్తి అంటారు నాట్యశాస్త్రంలో. అందు కోమలంగా కైశికీ వృత్తితో చేస్తే లాస్యము, ఉద్ధతంగా ఆర్భటి వృత్తితో చేస్తే తాండవము. ఈ లాస్య తాండవాలే శివపార్వతుల యొక్క సమ్మేళనం. ఇదే ప్రపంచ గమనానికి హేతువు. ఆ లాస్యము ఈ తాండవము ఈ రెండే ప్రపంచంలోనే ఇది శివశక్తి సమ్మేళనం. అందుకే కళలా కనబడే నాట్యశాస్త్రాల్లో శివపార్వతుల యొక్క లాస్య తాండవాన్ని మనం ఆలోచన చేయడం మొదలు పెడితే విశ్వరహస్య విజ్ఞానం కనిపిస్తుంది మనకి. విశ్వంలో ప్రతి అణువు మొదలుకొని బ్రహ్మాండముల వరకు వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం యొక్క విన్యాసమే శివతాండవము అనే మాటని పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశీలించి చెప్పారు. గతంలో మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ది కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అని మహానుభావులు అనేక మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెప్పారు. అది నథింగ్ బట్ ది ఎనర్జీ డాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మేటర్ అని చెప్పారు. ఇక్కడ ప్రతి పరమాణువులో కదిలేటువంటి విశ్వ చైతన్య నర్తనమే ఈశ్వరుని యొక్క నృత్యము, అది లాస్య తాండవములుగా ఉంటుంది. కనుక ఇక్కడ మనం కైలాసమును భావించిన ప్రతి వారిలో సంచరించేటువంటి చైతన్య విన్యాసాన్ని పరిశీలిస్తే మనలో శివుని చూడగలం. ఇది ఆమాత్రం సూచనగా చెప్తున్నామే తప్ప విస్తారంగా శివనాట్యంపై వ్యాఖ్యానం చెప్పాలంటే ఒక్కరోజు చాలదు, కనీసం వారం రోజులైనా పడుతుంది. ఇంకా మీకు శివతాండవం గురించి తెలుసుకోవాలి అంటే స్విట్జర్లాండ్ లో సెర్న్ అనే ఒక సంస్థ ఉంది, అది ఆటమిక్ రీసెర్చ్ సెంటర్. అది అక్కడ మీకు రెండు చోట్ల నటరాజ విగ్రహం పెట్టి ఉన్నారండి. ఎందుకంటే అణుశాస్త్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాచీన కళాఖండంగా కనబడే విగ్రహం మొత్తం ప్రపంచం మీద నటరాజు విగ్రహం మాత్రమే అని అక్కడ శాస్త్రవేత్తలు భావించి అణు విజ్ఞాన పరిశోధన సంస్థలు రెండు చోట్ల నటరాజు విగ్రహాన్ని పెట్టారు. ఆ స్వరూపాన్ని ఇప్పుడు మనసులో భావిద్దాం, మన అణువణువులో హృదయంలో నటరాజస్వామిని భావిద్దాం, ఆ చండ తాండవాన్ని ధ్యానించుకుందాం. జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిజ్జరి విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇందులో ఆకాంక్ష ఏమిటి? ఇందాక ఆకాంక్ష అన్నాం కదా, ఇందులో ఆకాంక్ష అంటే భక్తుడు కోరుకుంటున్నది. మొదటి దానిలో కోరుకున్నది శివుడు శివమునిచ్చుదాక. ఇందులో ఏం కోరుకుంటున్నాడంటే ఆ చంద్రశేఖరుని యందు నా మనస్సు ప్రతిక్షణము మక్కువతో లీనమగుగాక, ఇది కోరుకుంటున్నాడు. నా మనస్సు ప్రతిక్షణం, రతి, రతి అంటే మక్కువ, రతి ప్రతిక్షణం మమ, ప్రతిక్షణం ఆ చంద్రశేఖరుని యందు నా మనస్సు మక్కువతో లీనమగుగాక, తాదాత్మ్యము చెందుగాక, ఇది కోరుతున్నాడు. అంతేగాని ఐశ్వర్యాలు ఏమీ అనలేదండి, ఆయన కోరుకునేది ఈశ్వర తాదాత్మ్యం, ఇది కలుగుగాక. ఆ ఈశ్వరుడు ఎలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు చూడండి. జటా కటాహ సంభ్రమ భ్రమన్, కటాహము అంటే ఒక పెద్ద పాత్ర, ఒక బాణలి పెద్ద మూకుడు అనుకున్నట్టు పెద్ద పాత్ర అది. శివుడు యొక్క జడలు బంధించిన తర్వాత మధ్యలో ఉన్న చోటు ఎలా ఉన్నదంటే పెద్ద కటాహంలా ఉందిట. జటా కటాహం, ఆ జడల నడుమ ప్రాంతము అంత లోతుగా ఒక పెద్ద పాత్రలా ఉంది. ఆ పాత్రలో సుళ్ళు తిరుగుతోంది గంగమ్మ. జటా కటాహ ఎలా సుళ్ళు తిరుగుతుంది, సంభ్రమ భ్రమన్ తడబడుతూ తిరుగుతుందిట. ఆ తిరుగుతున్నది ఎవరయ్యా అంటే నిలింప నిర్జరి. నిలింప నిర్జరి అంటే దేవ ప్రవాహం, దివ్య నది అనేటువంటి గంగానది. ఆ నిర్జరి యొక్క విలోల వీచి వల్లరి, కదులుతున్నటువంటి తరంగాలు అలలు తీగల్లా వెళ్తున్నాయట. అంటే ఒకదాని వెంట ఒకటి అలలు ఉంటూ ఉంటే ఆ అలలతో శోభిల్లుతున్నటువంటి జడలతో ఉన్నటువంటి శిరస్సు కలిగిన స్వామి అన్నారు ఇక్కడ. అంటే గంగ తడబడుతూ తిరుగుతున్న జటాజూటాన్ని ధరించిన శిరస్సు కలిగిన పరమాత్మ, అది విరాజమాన మూర్ధని. గంగతో అలంకరింపబడిన జడలతో ప్రకాశిస్తున్న శిరస్సు గలవాడు. ఆ తర్వాత నుదుటి దగ్గరకు వచ్చారండి, అది ఎలా ఉన్నదంటే ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే. సాధారణంగా కొంతమంది నుదుటికి ఒక గుడ్డ కడుతూ ఉంటారు, అది ఎర్రగా ఉంటుంది. స్వామి అలా ఏదైనా అలంకారం పెట్టుకున్నాడా అన్నట్లుగా ఆ తెల్లని స్వామి శరీరంపై నుదుటి దగ్గర ఎర్రగా మెరిసిపోతుంది పాలనేత్రం. ఆ ఎరుపు కాంతులు ఎలా ఉన్నాయంటే ధగ 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 జ్వలాలాట, మాటి మాటికి మిరుమిట్లు గెలుపుతూ ఎరుపు కాంతులతో ఉంది ఆ పాలనేత్రం. అయితే ఎరుపు కాంతులు పాలనేత్రం నుంచి వస్తూ ఉన్నా పాలమంతా కాంతులు పరచుకుని అక్కడ ఏదైనా ఒక ఎర్రగుడ్డ కట్టుకున్నాడా అని అట్టుందిటండి. అలాంటి పాలనేత్రంతో ప్రకాశిస్తున్నాడు కిషోర చంద్రశేఖరి. ఆ పైన నెలవంక ప్రకాశిస్తున్నది అటువంటి స్వామి యొక్క దివ్య రూపమునందు నా మనస్సు లీనమగుగాక. ఇది చూపిస్తున్నారు. ఇక్కడ వరకు వర్ణంలో మనకి స్వామి యొక్క శిరస్సు, ఆ క్రింది నుదురు, దానితో ప్రకాశిస్తున్న అందమైన ముఖం మాత్రమే స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ ఇవాళ జాగరణ మనం చెయ్యాలి గనక ధ్యాన ప్రయత్నాలు ఎవరు చెయ్యకండి. ఇక్కడ ధ్యానించడానికి కళ్ళు మూసారా చూడు దొరకడు, ఎంతో ఉపవాసం కూడా పోతుంది, పుణ్యజీవులు చెత్తుకుపోతారు ఫలం. అంత తాండవం చేస్తుంటే ఎలా మన కళ్ళు మూతలు పడతాయండి, పడవు. సరే, కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇక్కడ మన మహానుభావుడి కవిత్వంలో ఔచిత్యం చూడండి. ఇక్కడ పెద్దలున్నారు, ఆధునిక విద్యలు చదువుకున్న పెద్దలున్నారు, కొంచెం సంస్కృతిపై గౌరవం ఉండి ఉండని పెద్దలున్నారు, అసలు నో డౌట్ లేనే లేదనే పెద్దలు ఉన్నారు. అన్ని రకాలు ఉంటారు, కానీ మీరు ఒక్కసారి కొంచెం ఔచిత్యంతో ఆలోచిస్తే ఒక సాహిత్యంగా తీసుకోండి, ఎంత అద్భుతమైన పొయిట్రీ ఇందులో కనబడుతుందో మీరు ఆలోచించాలి. అద్భుతమైన పొయిట్రీ, ఫిలాసఫీ, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఇందులో మీకు కనబడుతుంది, ది కాస్మిక్ వ్యూ. ఈ మధ్య డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఒక మహానుభావుడు కాస్మోస్ మీద యుగాల క్రితమే జ్ఞానం కలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం అని చెప్పాడండి, అంతరిక్ష విజ్ఞానం. అది మీరు ఆలోచిస్తే విశ్వరహస్యం అంతా ఇందులో చూపిస్తున్నాడు. ఇక్కడ ఇది ఎలాగుందో పరిశీలిద్దాం. ముందు చూపిస్తున్నది ఏంటి, గంగ. గంగ అనగానే మనకు చల్లగా చల్లగా ఉన్నది. వెంటనే చూపిస్తున్నది ఏంటి, అగ్ని. అంటే ఒకవైపు చల్లని గంగ నీరు, దాని క్రింద అగ్ని, ఈ రెండూ చూపించాడు. అంటే స్వామి దగ్గర ఎంత చల్లదనముందో అంత వేడి ముందుట. నీరు నిప్పు రెండు ఆయనలోనూ ఉన్నాయండి. నిజానికి రెండింటికి ఒకదానికోటి పడదు, ఇది దీన్ని నార్పగలదు, అది దీన్ని ఆవిరి చేయగలదు, రెండూ ఉన్నాయి. అగ్ని నీటిని ఆవిరి చేయగలదు, నీరు అగ్ని నార్పగలదు. కానీ రెండూ ఒక దగ్గర పెట్టి ఒకదాని వల్ల ఒకదానికి ప్రమాదం కలపకుండా పెట్టుకున్నాడు అంటే పరస్పర విరుద్ధమైన వాటిని కూడా చక్కగా సమన్వయించాడు పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సినది. అంటే విశ్వంలో ఇది ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది, ఇందులో ఏది బెస్ట్? ఏది లేకపోతే అది కథ కలగడమే బెస్ట్. కానీ రెండూ కావాల్సిందే. పరమేశ్వరుడు విశ్వ శరీరుడైనప్పుడు విరుద్ధమైన నీటిని నిప్పుని పక్కనే పెట్టాడు, ఇది ఒకటి ఆలోచించవలసిందే. అంతేకాదు ఇందులో మరొక రహస్యం ఉందండి. మనం యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రంలో సోమము వేస్తాం. సోమం అంటే ద్రవ పదార్థం, జ్వలించేది అగ్ని. ఆ సోమము దీనికి రసము అని అంటాం. ఇక్కడ ఈ అగ్ని పాలనేత్రంలో కనబడుతుంది, ఆ సోమము ఆయన శిరస్సు పోయిందిట. సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో చదువుకుంటున్నాం. సోముడు జలానికి అధిపతి, అది జలతత్వం సంబంధించిన రెండున్నాయి స్వామి శిరస్సుపై మీరు పరిశీలిస్తే, ఒకటి గంగ, ఇంకొకటి చంద్రుడు. ఇప్పుడు అగ్నిహోత్రాన్ని చూడండి, రగులుతూ ఉన్నప్పుడు, అది ఇలా కదులుతూ రగులుతున్నప్పుడు జడలతో ఉన్నట్టే ఉంటుంది అగ్ని. కనుక జటాజూటమంతా కలిపితే అగ్నిలా ఉంది, దానిలో గంగ చల్లగా ఉన్నది. కనుక పైన శిరస్సు దగ్గరే అగ్నిశిఖలు వంటి జటాజూటం, దానిలో చల్లని గంగ, ఇది అగ్నిశోమం. వెంటనే పాలనేత్రం దగ్గర అగ్ని, పక్కన చంద్రుడు, ఇది అగ్నిశోమం. రెండు చూపిస్తున్నారు ఇక్కడ అగ్నిశోమాత్మకం జగత్తని. దీనికి మనకి వేదాంత శాస్త్రం చాలా గొప్పగా చెప్తుంది అగ్నిశోమాత్మకమే జగత్తు అని. ఈ అగ్నిశోమాత్మకంలో అగ్నితత్వం శివతత్వం, సోమతత్వం అమ్మతత్వం. ఇది తెలుసుకోవాల్సింది. చల్లదనమంతా అమ్మవారిదిట, వేడిమంతా అయ్యవారిదిట, ఈ రెండు కలిపితే ప్రపంచం అన్నారు ఇక్కడ. ఇదే శివశక్త్యాత్మకం జగత్ అన్నారు ఇక్కడ. ఇప్పుడు అమ్మవారు కావాలా అయ్యవారు కావాలా? రెండు కావాలిగా. కనుక అగ్నిశోమాత్మకం జగత్ అనేటువంటిది జటాజూటములో గంగలో కూడా అగ్నిశోమం కనబడుతుంది, పాలనేత్రం ప్రక్కన ఉన్నటువంటి చంద్రలేఖలు కూడా అగ్నిశోమం కనబడుతుంది. అంటే శివుని యొక్క స్వరూపంలోనే ఒక అద్భుతత్వం కనబడుతున్నది. ఇది తెలుసుకోవాలి. కొందరు అంటూ ఉంటారు ఎక్కడైనా నెత్తి మీద గంగ ఉంటుందండి, చంద్రలేఖ ఉంటుందండి, పాలం మీద కన్ను ఉంటుందండి, మీ దేవుళ్ళకి ఎందుకు అలా ఉంటారండి అంటే ఎవరికీ లేనిది వాళ్లకే ఉంటుంది కనుక వాళ్ళు దేవుళ్ళు అయ్యారని చెప్తే చాలు. ఇక్కడ అది ప్రత్యేకం, ఆలోచిస్తే అర్థాలు చాలా కనబడతాయి. అదే అగ్నిశోమాత్మకం జగత్. ఈ అగ్నిశోమాత్మకం జగత్తే శివశక్తి యొక్క రూపిణి లలితాంబిక, అదే శ్రీ విద్యా రహస్యం, అదే మొదటి శ్లోకంలోనే చూపిస్తున్నాడు ఇక్కడ. అది కిశోర చంద్రశేఖరే లేత చంద్రుణ్ణి ధరించేట కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. అలాంటి స్వామి యొక్క తాండవ విన్యాసంలో చూపించబోతున్నది అగ్ని లక్షణమైనటువంటి చండత్వము చూపిస్తున్నాడు, జలలక్షణమైన సౌమ్యము చూపిస్తున్నాడు. అది లాస్య తాండవ సమ్మేళనమైన నాట్యాన్ని దర్శించబోతూ ఉన్నాం. వెంటనే అమ్మవారు వస్తున్నారండి తర్వాత శ్లోకంలో చూడండి. ఇక్కడ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. నిజంగా సంస్కృత భాష తెలిస్తే ఇందులో ఉన్న పదాలకు అసలు ఒళ్ళు పొలకించిపోతుంది. అలాంటి పదాలు అద్భుతమైన వేశారు ఇక్కడ. క్వచిత్ వస్తుని మే మనో వినోదం వస్తు, ఇది చెప్పాడు ఇక్కడ. ఒకనొక వస్తువుని యందు నా మనస్సు ఆనందముగా ఆడుకొనుగాక అన్నాడు. ఒకనొక వస్తువుట, ఒకనొక వస్తువు అంటే ఆ వస్తువు ఎవరు? సద్వస్తువు. అనిర్వచనీయం, ఒకనొక అంటే అనిర్వచనీయం. మనసుకి మాటకి అందని ఒకనొక వస్తువు అంటే శివుడు ఆ వస్తువు. ఆ వస్తువునందు అంటే సచ్చిదానంద రూపుడైన పరమేశ్వరుని యందు నా మనస్సు ఆనందంగా వినోదం చేయాలి. మరి వినోదాలు చాలా ఉంటాయి కదండి. వినోదాలంటే ఇంక మనకు తెలియని దేవుడు, పొద్దుట్టు నుంచి అది బతుకు, మధ్యలో తినడానికి పడుకోవడానికి తప్ప మిగిలిందంటే అక్కడే. అయితే అల్పులకు వినోదం వేరు, మహాత్ములకు వినోదం వేరుట. కావ్యశాస్త్ర వినోదేన కాలవ గచ్చే ధీమతామన్నారు. భగవద్భావన యందు వినోదం పొందుతూ ఉంటారు మహాత్ములు, లౌకిక భావాల్లో వినోదం పొందుతూ ఉంటారు లౌకికులు. అది సత్యము, ఇది మిథ్య అంతే తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకు ఆ పరమేశ్వర భావనే వినోదం. అందుకు మనో వినోదం, ఎంత అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. నా మనస్సు ఆ నిర్వచనీయమైన వస్తువునందు ఆనందము పొందుగాక. ఆ వస్తువు ఇప్పుడు ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. ఇంత నాట్యం అంత ఉత్సాహంగా చేస్తున్నట్ట. ఇంత ఉత్సాహానికి కారణం ఏంటంటే ఆయనకు ఆనందం కలిగింది గనక. ఎవడైనా చిందులు ఎప్పుడేస్తాడండి? ఒక్కొక్కసారి మనకు బాగా ఉత్సాహం పుట్టినప్పుడు నాట్యం చేయాలనిపిస్తుంది, కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని నిలబడిపోతాం. అవునా లేదా అండి? ఉత్సాహం పుట్టినప్పుడు ఒక్కసారి గాల్లో ఎగరాలని నాట్యం చేయాలని చేస్తుంది. కనుక నాట్యం ఎప్పుడు చేస్తారు? ఆనందం బాగా పెరిగిపోయినప్పుడు, చుట్టూ పరిసరాలు కూడా మర్చిపోయేటంత ఆనందం పెరిగినప్పుడు నాట్యం చేస్తాడు. అది శివుడు నాట్యం చేస్తున్నాడు అంటే అర్థమేంటి? ఆనందంతో తాండవం చేస్తున్నాడు. అది శివనాట్యాన్ని భావించడం అంటే ఆనందాన్ని భావించడం అని ఆనందమూర్తి శివుడు అనేది నాట్యం ద్వారా తెలుస్తుంది, పరమానందమూర్తి. అయితే ఆయనకు అంత ఆనందం ఎందుకు కలిగిందంటే ప్రమోదమాన మానసే. ఆనందం మామూలు కాదు, ప్రమోదం, ప్రకృష్టమైన ఆనందంతో కూడిన మనస్సుతో నాట్యం చేస్తున్నట్టే. ఆయనకి ఇంత ఆనందం ఎందుకు కలిగిందయ్యా అంటే వాళ్ళ ఆవిడ అక్కడ ఉందిటండి. ఆవిడ ఆవిడ ఎలా ఉన్నది? ధరా ధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫుర దిగంత సంతతి. అక్కడ ఉన్నది ధరాధరేంద్ర నందిని అంటే పర్వతరాజ పుత్రి అయిన పార్వతీదేవి అక్కడ ఉన్నది. ఆ పార్వతీదేవి ఎలా ఉన్నది? విలాస బంధు బంధుర. ఆవిడవి అనేక విలాసాలు ఉన్నాయి. విలాసాలు అంటే లీలలు అలంకారములు రెండు కూడా, అంటే శివుని యొక్క శక్తి ఆవిడ. ఆ శక్తి అన్ని అలంకారములు ధరించుంది, మధ్యలో మందహాసం చేస్తోంది, శివుని వైపు ప్రేమగా చూస్తోంది. ఆ ప్రేమ, ఆ మందహాసము, ఆ ఆభరణాలు, ఈ విలాసములతో మొత్తం దిక్కులన్నీ వ్యాపించిపోయాయి. అంటే అమ్మవారి ఆభరణాల కాంతులు దిక్కుల్లో ప్రకాశిస్తున్నాయి అనవచ్చు, అమ్మవారి లీలలు దిక్కుల్లో ప్రకాశిస్తున్నాయి. ఈ తాత్వికత ఆలోచిస్తే శివుని యొక్క శక్తి యొక్క లీలలే ప్రపంచమంతా వ్యాపించాయి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కనుక స్ఫుర దిగంత సంతతి, అమ్మవారి యొక్క లీలా విలాసాలు అన్ని దిక్కులలో వ్యాపించిపోతూ ఉంటే అక్కడ నిలబడి శివుడు చూశాట. ఎటు చూసినా అమ్మవారి లీలా విలాసాలే వ్యాపించిపోయాయి. అది చూసి వెంటనే ఆయనకు ఆనందం కలిగిందిటండి. అంటే ఆయనకు ఆనందం కలిగించడానికి, ఉత్సాహం కలిగించడానికి ఉన్నదే అమ్మవారి ఇక్కడ. అందుకే సాతాని సంతత ఆనంద శక్తి ఆ సరసీజాక్షి విశ్వజన ఇత్రి వారికి వెరు లేదు అంటాడు శ్రీనాథ మహాకవి. అందుకే జ్ఞానం శివుడైతే ఆనందం అమ్మవారు. అందుకే జ్ఞానానందములే శివశక్తులు అని చెప్తున్నారు ఇక్కడ. అది అమ్మవారి విలాసములు అంతా వ్యాపించిపోగానే పరమేశ్వరుడి ఆనంద పరవశుడి నాట్యం చేస్తూ ఉన్నాడు. అలా నాట్యం చేస్తున్న స్వామి యొక్క కృపా కటాక్ష ధోరణి, స్వామి యొక్క కడకంటి చూపుల నుంచి దయ ప్రసరిస్తోందట. అంత అంత నాట్యం చేస్తున్నా దయతో చూస్తున్నట్టండి అందరిని. ఆ దయతో చూస్తున్న స్వామి వారి చూపులు ఏం చేస్తున్నాయంటే నిరుద్ధ దుర్ధరాపది, భరించలేని ఆపదల్ని అడ్డుకుంటున్నాయట స్వామివారి చూపులు. ఎంత అద్భుతమైన భావం ఇక్కడ. శివుని కంటి నుండి ప్రసరిస్తున్న కరుణామయమైన చూపులు భరించలేని ఆపదల్ని పక్కన పెట్టేస్తున్నాయండి. అటువంటి చూపులవి, ఆ చూపుల్ని ప్రసరిస్తున్నాడు ఆయన.